गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భాగవతం చదివితే మనం ఏమి అనుకుంటాము, అవి మూర్తి భవిస్తాయి అని చదువుకుందాం కదా. యజ్ఞీయ కర్మలు చేయాలి అని చదువుకుంటున్నాం మనం భాగవతం చదువుకుంటూ. ఎక్కడ కూర్చోవలసి వచ్చింది అంచేత మూర్తి భవిస్తాయి యజ్ఞశాల. అంచేత మీరు దాన్ని కరెక్ట్ గా చదివితే ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరిగిపోతాయి. కరెక్ట్ గా అంటంలో ఉద్దేశం ఏమిటి, అంతరిక్ష విజ్ఞానము, జ్యోతిష్ శాస్త్రము, ద్వాదశ రాశుల యొక్క ప్రభావము. ఇందుకిది ఇదే భాగవతం యొక్క ద్వాదశ స్కందాలు. అందుకు భాగవతం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ 12 రాశులు మీకు అర్థం అవ్వాలి. మిల్లిమిల్లిగా చెప్పుకుంటూ వస్తాను నేను, మిల్లిమిల్లిగా. ముందు ఇది రావాలి మీకు. తర్వాత మీ మానసిక స్థితి నిత్య జీవితంలో ఎలా ఉండాలని చెప్పాను, ఆ రెండు చదివేయండి. అంచేత ఈ ద్వాదశ రాశులు ఈ మొత్తము భాగవతం యొక్క జీవిత విధానం. అందుకే భాగవత విధానము అదే భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి గొప్పతనము. సీక్రెట్ డాక్ట్రిన్ భాగవత విధానంలోని ఒక శ్లోకము మాత్రమే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్ అనే శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్ సీక్రెట్ డాక్ట్రిన్ మొత్తము. అంతకంటే సీక్రెట్ డాక్ట్రిన్ లో ఏమీ లేదు. సావిత్రి త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా అని ఆ శ్లోకం ఇప్పుడొద్దు, 8వ అధ్యాయంలోది. ఆ శ్లోకం యొక్క కమెంటరీ త్రైవిద్య జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. నేర్పేవాళ్ళు నేనున్నాగా మీ ఎదురుకుండా. ఇంకా డౌటా మీకు? డౌట్ లేదు కదా. అంటే నేర్పేవాళ్ళు ఉన్నారు, నేర్చుకునేవాళ్ళే లేరు, వచ్చిన కూడా అది. నేర్పేవాళ్ళు నేను లేకపోతే మీకు చెప్పగలిగేటటువంటి వ్యక్తులు గ్యారంటీగా దిగుతారు. ఆ భారతీయ నారదుడు వెతుక్కుంటూ నారదుడిని ఎవ్వడూ వెళ్ళలేదు. ప్రహ్లాదుడు వెళ్ళలేదు, ధ్రువుడు వెళ్ళలేదు, వాల్మీకి వెళ్ళలేదు, నారదుడే వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మరి మీ దగ్గరికి ఎందుకు రాడు? కానీ ఆయన రాగానే మీరేమడుగుతారు? పానీయాన్ని ఇవ్వండి అంటారు. నేను నీళ్లు తాగాలండి, పానీయంబులు త్రాగుచునని మాస్టర్ చెప్పారు. కోకా కోలా ఎంజాయ్. మరి ఆయన బెంగ పెట్టేసుకుంటాడు, ఆయనకి చేత కాదు. ఆయనకి అమృతం అయితే ఇవ్వగలడు కానీ కోకా కోలా ఇవ్వలేడు ఆయన. ఎవరికున్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయండి. మరి వాడిని కోకా కోలా అడిగితే ఆయన ఏం చేస్తాడు? అంచేత పానీయంబులు ద్రావచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులంచేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతామృత సంధానుడే మరిచెన్సురారిసుతుడు ఏతద్ విశ్వము. ఆ మానసిక స్థితిలో ఉండాలి. మీరు వరీ కాకండి బాహ్య జగత్తులో ఏం జరుగుతుందో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మీ పిచ్చి అంతే అది, ఇది చాలా ముఖ్యమని. నా జీవితంలో నేను కొన్ని వందల మందిని చూశాను, పడుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిద్ర లేచాక ఉండవు. వీడు మామూలు గుడిసెలో పడుకుని బంగారపు ఇంట్లో లేవవచ్చు, నేను లేవగలనా? లేవలేవు. నువ్వే అడ్డుపులు వేసుకున్నావు, నువ్వే అడ్డుపులు వేసుకున్నావు. చాలా మంది అంటారు పరీక్షకి నాకు హాల్ టికెట్ రాలేదని. ఇంకెక్కడ వస్తుందిలే మాస్టారు, అడ్డుపులు ఎవరు వేసుకున్నారు? నేనేం చేశాను? చాలా మందిని నేను అడుగుతాను, సరే 5 నెలలు చాలా, 5 నెలల్లో ఎక్కడవుతుంది మాస్టారు? పడిపోయే గీత, ఇంకా నేను చేసేది ఏముంది? అది మీరు చేసుకున్నటువంటిదే, నేను చేసుకున్నటువంటిది మాత్రం కాదు. నేను చేసేది కాదు అది. డాక్టరే మీలో దూరి మీ రోగాలు తీర్చేడు, ఆ మందు తీరుస్తుంది. మందు వేసుకుంటే రోగం తీరుతుంది, మందు వేసుకోవు తీరదు. మందు ఏంటి? శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేష్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. అంటే ఏ మానసిక స్థితిలో ఉండాలి? పానీయంబులు ద్రావుచు, మంచినీళ్ళు తాగుతున్నారు, టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు. శిష్య స్నేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం, నీ శిష్యుణ్ణి నేను. ఈ టీ తాగటంలో నాకు ఏదైనా మెసేజ్ ఉన్నదా? ఆహారం తీసుకుంటున్నాను, ఓకే, ఈ ఆహారం తినటం వల్ల నాకు ఏదైనా మెసేజ్ ఉన్నదా? మళ్ళీ ఛాతస్థలంలోకి మీరు వెళ్ళిపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మన మనస్సు చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి విర్రవేషాలలో ఏంటి అంటే, గురువు మీ దగ్గరకు వచ్చి చెవులు చెప్తున్నాడని చచ్చినా చెప్పడు ఆయన. హీ హాజ్ నో టైం ఫర్ దట్. మీరేం తాగాలి, ఏం తినాలి చెప్పేటటువంటి పరమ సోమరి గురువు మాత్రం కాదు. ఓ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి టైం ఉండదు మంచినీళ్ళు తాగటానికి? ఉంటుందా కలెక్టర్కి? మరి వీడికే టైం లేకపోతే మూడు లోకాలను సవరించుకోవాల్సినటువంటి ఆయనకి టైం ఎక్కడుంటుంది? అంచేత నీ జీవితానికి సలహాదారుడుగా ఆయన పనిచేయడు. నీ జీవితాలు ఆయన చేతిలో పెడితే ఆయనకు అనుగుణ్యంగా నీ జీవితాల్ని మార్చుకుంటాడు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు పరీక్షలు పాస్ అయిపోవటానికి, మీరు ఎవరికో రావాల్సిన ఉద్యోగం అర్హతలు లేకపోయినా మీకు రావటానికి చేసేటటువంటి పరమ నీచుడైనటువంటి గురువు నాకు అక్కర్లేదు, మీకు అందచేయను. అర్హత లేనటువంటి వాడికి కేవలం మీరు రెండు మంచి మాటలు ఆయన గురించి ముందు చెప్పేసి వెనక అతను మళ్ళా తిడతారు అండి, గ్యారంటీగా తిడతారు. ఇవ్వడు మీకు, అది మీరు గుర్తుంచుకోండి. అది శిష్య స్నేహం శాధిమాంత్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుడిని. ఇంకా శిష్యుడయ్యాక నువ్వు నోరు మూసు కూర్చో, ఆయన చెప్తాడు, చెప్పిన తర్వాత చెయ్యి. చెప్పనంత వరకు ఏం చేయాలి? అడుగుతూ ఉండు. నువ్వు ఈ బిజినెస్ చేయి నీకు చాలా లాభం వస్తుందని చెప్పాడు అనుకో గురువు, వినబాకండి. అలాంటివి గురువు చెప్పడు, అలాంటివి చెప్పడు. అది నీ కామన్ సెన్స్ కు వదిలేస్తాడు. నువ్వు ఆ మాత్రం ఊహించుకోలేవు ఏదొస్తుందో. ఆ మాత్రం ఆహించుకోలేని వాడివి జగద్గురువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నువ్వు మన స్థాయి బట్టి కదా వచ్చేటటువంటి గురువు. ఎలిమెంటరీ స్కూల్లో చదువుతో నాకు పిహెచ్డీ లెక్చరర్ కావాలంటే వాడు ఎందుకు వస్తాడు? ఇక్కడ రావచ్చు, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత పరమ దరిద్రంగా ఏడిచింది గనక. ఒకటో క్లాస్ పిల్లలకు చెప్పడానికి రెండో క్లాస్ చాలు. అసలు రావాల్సిన ఎడ్యుకేషన్ విధానం అలా రాబోతోంది. రేపు ఎవరిని పెడితే వాళ్ళని ఏం వేసుకోరు. స్కూల్స్ కాలేజెస్ లో టీచర్స్ ఉండరు. రెండో క్లాస్ చదువుతున్నవాడు మొదటి క్లాస్ కి చెప్తాడు, మూడో క్లాస్ వాళ్ళు రెండో క్లాస్ వాళ్ళకి చెప్తారు. పద్ధతి అది తక్షశిల నలందాలో ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ఉండేది. అంతే తప్ప ఈ ఉద్యోగాలు అవి ఏం లేవు. వాడి జీతం ఏంటి? పై క్లాస్ లో గురువు చెప్పడం, మూడో క్లాస్ కి వీడు పాఠం చెప్తాడు, నాలుగో క్లాస్ అడుగుతాడు. కానీ నాలుగో క్లాస్ పాఠం ఎవరిని అడుగుతాడు? గురువుని అడుగుతాడా? ఐదో క్లాస్ వాడిని అడుగుతాడు. వేదాలన్నీ అలా నేర్పబడినవి. అంచేత పరమోత్కృష్ట స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఇవంతా వచ్చేసినటువంటి వాళ్ళు మాత్రమే డైరెక్ట్ గా గురువు లాత్రళ్ళు చెప్పేవాడు. ఇంకంటే డే టైం అంతా వీళ్లతోనే సరిపోతుందిగా, ఎవరికి వాళ్ళు చెప్పుకోవటంలోనూ. తక్షశిల నలంద యొక్క గొప్పతనం అది, దేర్ వర్ నో టీచర్స్, ఓన్లీ స్టూడెంట్స్. మరి ఆ గురువుకి ఎవడు టీచరు? ప్రకృతి. అంతేగా, ఇప్పుడు సైన్స్ చదువుతుందని మీరు సైంటిస్ట్లకు టీచర్ ఎవడు? ప్రకృతి. ఎవడు వచ్చేని చెప్పడం లేదు వాళ్ళకి అక్కడ. అంతే, ఇది అర్థం చేసుకోండి. ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ నేను మిమ్మల్ని జారవేస్తున్నాను. అంచేత మీరేం చేయాలి? మీకు తెలుసున్నది మీలో మీరు ముందు నేర్చుకోండి. డైరెక్ట్ గా నారద స్థితికి ఎలా వెళ్ళిపోతారు? మీరు వెళ్ళలేరు. కానీ మీలో ఎంతమంది అను చెమటం అమ్ము ఉంది? కూరగాయలు అమ్ముకునేది. ఇలాగే భాగవతం చెప్తున్నాడు ఒకతను, ఈ జీవితం ఏముందమ్మా, ఈ పైన ఏదో ఏమంటారు అది వేసుకుంటారు, అర్థమైంది కదా, పైబట్ట హరికథలు చెప్పేవాడు పైన వేసుకుంటాడు కదా, అది తీసి ఇలా విశ్లేషడు. ఇంత ఈజీగా మీరు ఆత్మవిద్య పొందవచ్చు అన్నాడు. ఆవిడకి వచ్చేసింది. మరి నాకొస్తుందా అడిగేవు కదా, రాదు. వచ్చేవాడు అడగడు, వాడు వెళ్ళిపోతాడు. హీ విల్ నాట్ ఆస్క్ ఫర్ సచ్ థింగ్స్, ఇట్ హ్యాపెన్స్. అర్థమైంది? అది నేర్చుకోండి. ఇక్కడ మీరు నేను పొద్దున్న సాయంత్రం చెప్పినవి మీరు గ్రేడెడ్గా ఎందుకు చెప్పుకోలేకుండా ఉన్నారు? టైం టేబుల్ వేసుకుని ఎందుకు అర్థం కాదు అది నేర్చుకోవాలి అని. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ అవకాశం మీకు అతి త్వరలో క్లోజ్ కావచ్చు, నా వల్ల మాత్రం క్లోజ్ కాదు ఎప్పుడు. అప్పుడు మీరు ఎంత బాధపడినా నాకు తెలిసి ఈ వేకెన్సీని వాడు పూడ్చలేడు. నాకు తెలిసి అదే ప్రాబ్లం అయింది గురువులకు కూడా, ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు వాళ్ళకి. కానీ మీరు అర్థం చేసేసుకుంటే మీరు ఎదిగిపోవచ్చు. నేను పూర్తిగా భాగవతం చెప్పకలే మీకు, నేను చెప్పటం ఎలాగో చదివి వినిపిస్తున్నా కదా, నేను ఎలా ఆలోచిస్తానో ఎలా చేస్తున్నానో మీకు చెప్తున్నా కదా. భాగవతం తెరవండి, చదువుకుంటూ వెళ్ళిపోండి, అప్పుడు ఏది స్మరణకు వస్తే అది చెప్పుకోండి. కానీ స్వాధ్యాయం ఉండాలి. మీకు అసలు రామాయణ మహాభారతమే తెలియకపోతే మీరు కోరిలేట్ ఏం చేస్తారు? సంఘటనలు తెలియాలి కదా కోరిలేట్ చేయటానికి. మనమంతా చదువుకోవాలి. మరి ఎప్పుడు చదువుతారు? ఎన్నిసార్లు చెప్పాను నేను రామాయణం భారత ఇదంతా చదువుకోవాలని. ఉషశ్రీ భాగవతంతో మొదలెట్టండి. ఉషశ్రీ భారతం కాదు, ఏంటది, భారతము రామాయణంతో మొదలెట్టండి. మీకు ఆ కథలు అర్థం అవ్వాలి, అవి కథలు కావు, చేతనత్వ విజ్ఞానము, దే ఆర్ నాట్ స్టోరీస్. కథలే అయి ఉంటే ఇన్ని కోట్ల 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 యుగాలు బట్టి ఇలాగ భారతదేశంలో అవి చెప్పుకోరు. భాషలు మారిపోయాయి, ఒక్కొక్కసారి మతాలు మారిపోతాయి. కేరళలో ఎక్కువ మంది క్రిస్టియన్సే కదా, ఎక్కువ మంది ఏంటి అసలు, ప్రాబ్లీ ఆల్ ఆర్ క్రిస్టియన్స్. కానీ పండుగలు జరుపుకుంటారు, మనకంటే ఎక్కువ చెప్తారు వాళ్ళు. ఇవాళ ఒకతను రిసోర్స్ పర్సన్ గా వచ్చి చెప్పాడు, మీకేం తెలుసాయా వాళ్ళు చెప్తారు నాకు తెలియదని. ఆయన ఒప్పుకున్నాడు, నాకు తెలియదు రామాయణం, మరి మనకెందుకు రాదు? వై డూ యూ వేస్ట్ టైం? నేను ఎలాగైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు చెప్తున్నాను కదా. ఎప్పుడు ఊళ్ళో ఉంటే మాత్రం నేను క్లాస్ డిస్కౌంట్ చేయను. కానీ ఇంకా మీరు ఇలా పేర్చుకుంటూ పోయారనుకోండి, నేను చేయగలిగేది ఉంది. నేను రేపు అడిగాను అనుకో, ద్వాదశ కనీసం 10 మంది అయినా చెప్తే చెప్తాను, లేకపోతే నేనేం చెప్పుకుంటాను, నాకు నేనే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా. అందుకే దీన్ని నేనేమన్నాను, నేను పారాయణ చేసుకుంటున్నాను. ఎలా పారాయణ చేసుకుంటున్నాను కూడా చెప్పాను. ఇది చదివినప్పుడు ఏదైనా ఐడియా వస్తే తక్షణం ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను కాదా. మహాభాగవతాన్ని నారదుడు కంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శ్రోతలకి చెప్పటానికి వీలుగా మారుస్తున్నాను అని చెప్పాను కదా. మరి నేను ఎలా మారుస్తున్నాను మీకు ఎలా తెలుస్తుంది? అస్ట్రాలజీ లాని వాళ్ళకి ఏమర్థం అవుతుంది నేను ఏం మారుస్తున్నాను? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి టక్ టక్ టుక్ టక్ అని కొడతాడు, అక్కడ బాగుపడిపోతుంది. అది ఎలా బాగు చేశాడో మీకు తెలుసా? తెలీదు. అదే అవుతుంది. ఇక్కడ నేను చెప్పుకుంటూ పోతాను. నేను రేపు ఖచ్చితంగా ఆ స్థాయిలోనే భాగవతం చెప్పవలసి వస్తే ఆడియన్స్ మారుతారుగా. మరి నేను ప్రిపేర్ అయిపోయి ఆ స్థాయిలో నేను సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నప్పుడు ఆడియన్స్ మారాలిగా. అది మీరే ఎందుకు కాకూడదు? మరి చెప్తే కుదరదు. నేను మాస్టర్ మీరు చెప్పేశారు ఇంకా చూసుకోండి అని గత 20 ఏళ్ల బట్టి అంటున్నాను, నేను చూస్తూనే ఉన్నాను నేను. కానీ ఇది చెప్పటం వల్ల మీరు నిరాశపడ్డారనుకోండి, మీరు అవకాశం పోగొట్టేసుకుంటారు. అంచేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని పరీక్షిత్ జననము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరీక్షిత్ యొక్క జననంలో రహస్యం ఏం చెప్పుకుంటున్నాం? ప్రతిరోజు కూడా నిద్ర లేచేటప్పుడు మన శరీరాలలో పరీక్షిత్ యొక్క జననం జరుగుతుంది. ప్రతిరోజు మీ అంతటి మీరు నిద్ర లేవలేరు. ఎవడో నిద్ర లేపాలి మిమ్మల్ని. ఎవడా నిద్ర లేపేవాడు? శ్రీకృష్ణుడు. అశ్వత్థామ నిద్ర లేవద్దు అంటాడు. ఏం చేస్తాడు? ఆ 5 ఇంద్రియాలని తీసేస్తాడు. అంటే ఏంటి? ఆ 5 ఇంద్రియాలకి మీరు లొంగిపోతారు, లేవాలి అనుకుంటారు. క్రికెట్ మ్యాచ్ వదిలేస్తారు. సాధన చేయాలి. మీరు చూసుకోండి మాస్టర్, రేపటి నుంచి నేను సంధ్యావందనానికి వచ్చేస్తాను అంటారు. చాలా సిన్సియర్గా అంటారు. నేను మీ సిన్సియారిటీని అసలు డౌట్ చేయటమే లేదు నేను. కానీ ఆ ఇంద్రియాలు వాయిస్తున్నాయి. అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముతో దెబ్బతిన్నటువంటి ఇంద్రియాలు మిమ్మల్ని లేవనివ్వవు. అది ఆ కథ అంతరార్థం. అంచేత లేపాడు. లేపినప్పుడు మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను ఎవడు నిద్రలేపాడు? ప్రతిరోజు ప్రతిరోజు మీరు 8 గంటల నిద్రలేచినా లేపేవాడు ఆ కృష్ణుడే. గదతో లేపుతాట. ఆ గద ఏమిటి అంటే, గదతో రక్షిస్తాడు కదా అశ్వత్థామని రాకుండా. ఎప్పుడు? ఈ పని కోసము మీ శరీరం లొంగకపోతే. సినిమాకి వెళ్ళడానికి నా శరీరం లొంగ తీసుకుందా మాస్టర్ తక్షణమే చేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సినిమాకి టైం ఉంది, సగం సినిమా అయిపోయి ఉంటుంది, అయినా వెళ్ళిపోతాను మాస్టరు. అలాంటివి నేను ఒప్పుకోను వీటి కోసం. అంచేత ఏం చేశాడు పరీక్షిత్, నిద్ర లేవగానే తత్వబోధ చేసుకున్నాడు, ఆత్మబోధ చేసుకున్నాడు. తత్వబోధ కాదు, ఆత్మబోధ చేసుకున్నాడు. నేను నిద్ర లేవలేదు, నాలో ఉన్నటువంటి ఆ జగద్గురు చేతనత్వము సూర్యుడు నుంచి హరికేశ కిరణాలను తీసుకువచ్చి నిద్రలేపింది. మరి సూర్యుడు యొక్క హరికేశ కిరణాలు అంటే ఏంటో, రాహు కేతువు అంటే ఏంటో మీకు తెలియదుగా. మరి నేను చెప్తే ఏం లాభమైంది మీకు? అందుకు నేను నేర్చుకోమనేది. అంచేత ఈ క్యాసెట్ ఏం చేయాలి? మీరు మళ్ళీ వినాలి, అందుకు రాయమన్నాను. నా క్యాసెట్ ఏదో మీరు రాసేసి నేను ఏదో పేరు తెచ్చేసుకోవాలని ఏమీ లేదు. నాకు వచ్చే పేరు మీరు ఆపాలేరు. యు కాన్ డూ ఇట్. కానీ యు ఆర్ మిస్సింగ్ ఇట్. ఇప్పుడు నేను చెప్పాను, నేను పరీక్షిత్ హరికేశ కిరణాల ద్వారా మేల్కొల్పబడతాడు, అందుకే ఋషికేశ అంటాం సూర్యుడిని. ఆ ఋషికేశుడు ఎవడికి చెప్తాడు? గుళాకేశుడికి చెప్తాడు, నిద్ర జయించినటువంటి వాడికి. నేను ఎక్కడ చెప్పేదమ్మా ఇప్పుడు? ఇంకా మీరు చదువుకోవాలా సూర్యకిరణ విజ్ఞానము, ఆ జగన్మాత యొక్క 7 శిరస్సులు. ఆ శిరస్సులు దాని గురించి నేను చాలా క్యాసెట్స్ చెప్పాను. నేను ఎలా ధ్యానం చేయాలో 2 సంవత్సరాల కిందట. విదురుని ఆగమనము, గాంధారి ధృతరాష్ట్రుల నిర్గమనము, ఇది కూడా మీ శరీరంలో జరుగుతుంది. సూర్యకిరణ ఇదంతా కూడా సూర్యకిరణాలతోనే జరుగుతుంది. ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా సూర్యకిరణాలు. ద్వాదశ రాశులలో ఏ ఏ కాంబినేషన్లో ఉంటాయో దాన్నే యోగము అంటాం. యోగము అంటే కాంబినేషన్, గ్రహాల యొక్క కాంబినేషన్. అంచేత ఏ కాంబినేషన్లో గ్రహాలు ఉంటే ఈ సంఘటన జరుగుతుందో మీకు తెలియాలి. విదురుడు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని హస్తినాపురముకు వచ్చెను. ఈ లోపల విదురుడు ఎక్కడికి వెళ్ళాడు? తీర్థయాత్రలకు వెళ్ళాడు. తీర్థయాత్రలు అంటే ఏంటి? తీర్థీ కుర్వంతి తీర్థాన్ని. గురువులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ వల్ల తీర్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు శిరిది ఒక తీర్థం అయిపోయింది. ఎవరి వల్ల? పుట్టపర్తి ఒక తీర్థం అయిపోయింది. 175 దేశాల నుంచి వచ్చారు. నువ్వు పిలు, లారీల్లో 5 రూపాయలు డబ్బిస్తే గానీ ఎవడు రాడు నీ మీటింగ్కి కదా. మరి ఆయన ఎవడికి డబ్బు ఇచ్చాడంటావు నీ ఉద్దేశం? మరి ఎందుకు వచ్చారు అంతమంది? తీర్థయాత్ర అది. అలాంటి స్థలాలకి మీరు వెళ్ళాలి. నాకు పుట్టపర్తిలో రష్లో ఉన్నప్పుడు వెళ్ళను. నీ బద్ధకం అది, రష్లో ఉన్నప్పుడే వెళ్ళాలి. నేను ఒక్కడనే స్కూల్కి వెళ్తానని అవడు అండు. స్కూల్లో ఎంతమంది ఉండాలి? అందరూ ఉండాలి. అంచేత గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కడికి వెళ్ళి నన్ను ఒక్కళ్ళు మొన్న అడిగారు, నా పరిస్థితి ఇలా ఉందండి, నాకు ఒక టైం టేబుల్ మీరు ఇవ్వండి అని. అక్కడ కాలేజీకి వెళ్తూ ఉంటే నేను, నాకు బ్రహ్మానందం వేసింది. కానీ నేను ఎక్కడిచ్చేది టైం టేబుల్? మీరు వేసుకోవాలి. అర్థమైందా? అంచేత తీర్థయాత్రలు అందుకు ఉపయోగపడతాయి. వెంకయ్య స్వామి తిరిగినటువంటి ప్లేసులన్నీ తీర్థయాత్రలే. మరి తిరుపతి ఎందుకు తీర్థయాత్ర అయింది? ద్వారక ఎందుకు తీర్థయాత్ర అయింది? మహానుభావులు ఉన్నారు, మహానుభావులు అమరులు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా శిరిడి సాయి చావలేదు, తప్పితే అది తీర్థం కాదు. చనిపోయినటువంటి గురువు ఉన్న చోటకి ఎవడు వెళ్ళాడు? వెళ్తున్నారు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన బతికున్నాడు. మరి ఆయన బతికున్నప్పుడు ఆ స్థలాలను ఉపయోగించుకోవటానికి లాస్ట్ ఇయర్ నేను జూన్లో చెప్పాను, చివటానికి వెళ్ళాలి అని చెప్పానా లేదా? ఎంతమంది వెళ్ళారు? ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను? నేను మీకు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నా కూడా మా నాన్నగారి దగ్గరికి ఎంఎల్ ఒకటి ఆన్సర్ పేపర్ వచ్చింది. ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఎంఎల్ స్టూడెంట్, యూనివర్సిటీ నాకు గుర్తులేదు, గుర్తున్నా చెప్పను, ఈ యూనివర్సిటీ మాత్రం కాదు. రామకృష్ణ వీడికి 8 మార్కులు వేయాలి అన్నాడు. తమాష ఏంటంటే మా నాన్నగారి మీద నేను ఎప్పుడూ అసూయ చెందుతూ ఉంటా మా నాన్నగారి స్టూడెంట్స్ని చూసి. ఇచ్చంటే మా నాన్నగారి చేతిలో ఎవడు ఫెయిల్ కాడు, నాకు తెలిసి ఆ ఒక్క స్టూడెంట్ తప్ప. వీడికి అన్ని ఎలా పాస్ చేయాలి అని పాప నన్ను అడిగాడు. నాకు లాయం వస్తుంది, నాకు తట్లే ఎలా పాస్ ఏదో వేసేయను అన్నా అన్నాను నేను. అదే ఎలా వేయాలో చెప్పన్నాడు. బ్లాంక్ పేపర్, తెల్ల కాగితాలు ఇచ్చాడు. ఏం వేస్తాడు నాకు బాగా గుర్తు. బియ్యంలో శ్రీరామ అని రాశాడు ఒకడు, మొత్తం కట్ట పాస్ చేశారు. శ్రీరామ రాశాడు కదరా, అలాంటి ఆయన చేత కూడా వాడు పాస్ కాలేకపోయాడు. ఆయన కొడుకు నేను, మిమ్మల్ని పాస్ చేయలేకుండా ఉన్నాను. అదే వారసత్వం పుణికి పుచ్చుకున్నానేమో నేను. ఇంచేత చివటో అమ్మ దగ్గరికి వెళ్లి మూడు రాత్రులు గడిపి రండర్రా అంటే ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే మీకు అర్థం కావటం లేదు నేనేం చెప్తున్నాను. ఇందాక పిల్లవాళ్ళలాగే నేనేం చెప్పాను, నీకు అది ఇవ్వర్రా వాళ్ళు నా మాట వినరు అన్నాను అంతేనా. అంటే వాళ్ళేమన్నారు, మీరు ఇవ్వద్దన్నారు కదా అన్నారు. ఇంచేత అలా వచ్చింది, మీ మనసులో ఉన్న కోరికలు మీరు ఇలా బయట పెట్టుకుంటారు. పేరెవరికి చెప్తారు? ఇంచేత నేను చెప్పింది మీరు వినరు. నేను చాలా స్పష్టంగా ఇదే మాటలు ఆడి వెళ్ళాను. నేను నాకే ఇవ్వరయ్యా వాళ్ళది, నేను చెప్పిన మాట వినరు వాళ్ళు, ఇస్తే తీసుకో. అలాగే తీర్థయాత్రలు అంటే గురుస్థానాలు. ఈ గురుస్థానాల దగ్గరికి మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా వెళ్తే అంత మంచిది. కానీ అక్కడికి వెళ్ళి మీరు పిచ్చి పనులు చేశారనుకోండి చాలా ప్రమాదం. ఇంచేత బయట చీకట్లో మీరు ఏ పని చేసినా పర్వాలే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి హత్య చేశారనుకుంటే ఈనాటి పోలీస్ స్టేషన్స్ వద్దు. అసలు మామూలుగా మనం ఏమనుకుంటాం, పోలీస్ స్టేషన్ దగ్గర హత్య చేస్తే వాళ్ళు గ్యారంటీగా పట్టుకుంటారు కదా. గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చి పనులు చేస్తే అది జరుగుతుంది. చేత పిచ్చి పనులు చేయడానికి వెళ్ళకండి అక్కడికి. తాగుడు తాగటానికి, సిగరెట్లు తాగటానికి ఆ మూడు రోజులు వెళ్ళొద్దు. ఆ మూడు రోజులు మీరు ఎంత పవిత్రంగా ఉండగలరో అంత పవిత్రతగా ఉండండి. వెళ్ళి చూడండి ఏమవుతుందో. అక్కడ ఏమడగాలి మీరు? పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులం చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుడై మరిచెన్సురారిసుతుడు ఏతద్ విశ్వమున్. ఆ మానసిక స్థితిలో అక్కడ ఉండి ఏమడగాలి మీరు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. అలాంటి యాత్ర ముగించుకుని వచ్చాడు ఎవరు? విదురుడు. విదురుడవుడు, విదురుడవుడు బ్యాక్గ్రౌండ్ వ్యాసుడికి దాసికి పుట్టినటువంటి కొడుకు. నారదుడు దాసికి పుట్టినటువంటి కొడుకు. లింక్స్ అర్థం అవ్వాలి మీరు. అది భారత కథ కాదు, మీరు చదవాల్సిందే. నారదుడు పూర్వజన్మ వృత్తాంతంలో నారదుడు ఎవడు? వ్యాసుడు కూడా వ్యాసుడు, విదురు సారీ విదురుడు కూడా దాసి కొడుకే. మరి విదురుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడు భోజనాన్ని పిలిచాడు. కాస్త జాగ్రత్తగా ఇది మీరు ఉపయోగించుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అరటి తొక్కలు కృష్ణుడికి ఇచ్చాడు, అరటి పళ్ళు నేల పడేశాడు. మీరు నేల పడేయకండి, మీరు తినేసేయండి, అంతేగా. తెలుసాయి కదా మీకు ఏంపిస్తుడు విదురుడు. పండు మనం తినేద్దాం, తొక్క ఆయనకి ఇచ్చేద్దాం పాపం. చేత ఇందులో అంతరార్థం ఏంటని తులారాశి ద్వారా తెలుస్తాయి మీకు. అంటే ఏంటి అక్కడ? బ్యాలెన్సింగ్, సమత్వం, యోగ ఉచ్యత. విదురుడు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని హస్తినాపురముకు వచ్చాను. ద్వారకు వెళ్ళలే, తీర్థయాత్రలు ముగించి హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ ఏ బొమ్మ వేషం? పైన ఏనుగు బొమ్మ వేషం. హస్తినాపురం ఏంటి? హస్తినాపురం ఏనుగు లక్షణం ఏంటి? ఎన్ని సంవత్సరాలు మకర రాశితో యుద్ధం చేశాడు, మకరం కదా కాళ్ళు పట్టుకుంటుంది. అంచేత మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్ళేటట్టు. కుంభరాశిలో ఏముంటాయి? నీళ్లుంటాయి. అది దాటితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? మీనరాశికి వెళ్తావు. అంచేత అందుకు చెప్పేది మీకు, ఈ జ్యోతిష్ శాస్త్రం మీకు తెలియకపోతే భాగవతం నేను మీకు చెప్పినా అర్థం కాదు. కానీ మరి మీరు నేర్చుకోండి. చెప్పేది ఏముంది మరి? పరీక్షల ముందు పిల్లలు ఎలా చదువుతారు?
సిలబస్ పూర్తి చేయడానికి. ఆ మాత్రం ఎందుకు చదవలేరు మీరు? విదురుడు తీర్థయాత్రను పూర్తి చేసుకుని హస్తినాపురమునకు వచ్చెను. విదురుడు తీర్థాటన సమయమున ప్రభాస క్షేత్రమునకు రాగానే కౌరవులు మరణించినన్న వార్త ఉద్ధవుని ద్వారా తెలుసుకొనెను. ఈ మహానుభావుడేమో తీర్థయాత్ర గడిపాడు విదురుడు, ఉద్ధవుడు కూడా తీర్థయాత్రలకు బయలుదేరాడు, బలరాముడు కూడా తీర్థయాత్రలకు బయలుదేరాడు. 18 రోజులేగా యుద్ధం జరిగింది. ఇప్పుడు మనం స్పెషల్ బస్సు వేస్తే ఒక నెల పడుతుంది కదా, అంతేత మనం తిరిగి వెళ్ళి వచ్చేసరికి మహాభారత యుద్ధం అయిపోయింది. వీళ్ళకి దారిలో తెలిసింది బాబు కౌరవులందరూ చచ్చిపోయారని. ఎవరి ద్వారా తెలిసింది? ఈ ఉద్ధవుడు అంటే ఎవరని చెప్పాను నేను మొన్న, మరి నోట్ చేసుకున్నారా? మరి అవంతా మీరు చాలా జాగ్రత్తగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఇవంతా రాసుకుని మళ్లీ మళ్లీ మీరు చర్చించుకుంటే మీకే తెలుస్తుంది. ఇదంతా నేనేం చెప్పక్కర్లే, ఎవడికి వాడికి లోపల నుంచి చెప్పేటటువంటి శక్తి జగద్గురువులో ఉంది. కానీ మీకు సబ్జెక్టు రావాలి పూర్తిగా. వీళ్ళు తీర్థయాత్రకు వెళ్లారు అని తెలిస్తే కదా ఈ కోరిలేషన్ వస్తుంది. అంచేత ఎక్కడా? ప్రభాస తీర్థంలో. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుడు చాలా మిరకల్స్ చేశాడు. అందులో పునర్దత్తుని కథ ఒకటి. పునర్దత్తుడు కథ తెలుసు కదా, 64 రోజులలో 64 విద్యలు నేర్చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఎవడు చెప్తే? గర్గి మహర్షి రికమెండ్ చేస్తాడు. మధురలో నీకు లాభం, మధుర కాదేంటని, బృందావనములో లాభం లేదయ్యా నీకు. బృందావనం పక్కన ఏంటి విలేజ్? గోకులం. గోకులంలో నీకు లాభం లేదయ్యా. అంచేత ఏరుగు కిందనేముంది? గోవు ఉంది. గోకులంలో లాభం లేదయ్యా. అంచేత అవంతా సాయితత్వానికి వెళ్లేటటువంటి మెట్లు అవి. బొమ్మలు చూస్తూ కూర్చో ఇంకోడెవడు అడిగాను నన్ను బొమ్మలు మార్చేద్దామని. ఎందుకన్నాడు ఆ మాట? భాగవతం తెలియదు కనుక, లేకపోతే అప్రిషియేట్ చేసి ఉండేవాడు అసలు అదేంటో. అంచేత గోకులంలో నీకు విద్య రాదు బాబు. ఎవరి వెంట తిరుగుతూ ఉంటావు? గోవుల వెంట తిరుగుతూ ఉంటావు. అంటే ఇంద్రియాల వెంట తిరుగుతూ ఉంటావు. గోకులము అంటే ఇంద్రియాల యొక్క కులము. అంచేత ఏ ఇంద్రియాలు? సూర్యకిరణాలతో జన్మించినటువంటి ఇంద్రియాలు. సూర్యకిరణాలు రూపు దాలుస్తే ఎలా ఉంటాయో చెప్పేది పంచపాండవులు. ఈ 5 ఇంద్రియాలు. అంచేత ఈ పంచపాండవుల్ని సూర్యుడి యొక్క 5 కిరణాలుగా మీరు గుర్తించుకోగలగాలి. సూర్యుడు చంద్రుడు వేరు, అవి కులాలు. సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, అవి రెండు. ఇవి కాకుండా ఇండివిజువల్ గా ఈ 5. ఇది గోకులం అంటే. ఈ గోకులంలో నీకు విద్య రాదు, ఇంద్రియాల వెంట పడుతుంది. ఇప్పుడు అంతేగా ఇంద్రియాల వెంటేగా పడుతున్నావు. నువ్వు కంప్యూటర్ సైన్స్ ఎందుకు చదువుతున్నావు? నీ కంప్యూటర్ మీద ప్రేమ వచ్చి పడిందా? అంతేగా. డబ్బు రాదు అని ఇప్పుడు ఎవడైనా గ్యారంటీ ఇస్తే తక్షణం ఇంటికి తిరిగి వస్తావు. గోకులమేగా, అర్థమవుతుందా? అంచేత గోకులం అంటే ఏంటో అర్థం అవ్వాలి. మనం ఏ పని చేసినా కూడా గోకులమే, గోకులంలో ఉన్నవాళ్ళమే. జగద్గురు అక్కడ ఉన్నాడు. అంచేత ఇంద్రియాలు లోపల ఆత్మ లేకపోతే పనిచేయవు. కానీ ఏమి చేయలేడు ఆయన, పాపం గోకులంలో ఏం చేయలేదు. అంచేత ఎక్కడికి పంపించాడు? గార్గి ఆయన పేరు. గాతో స్టార్ట్ అయింది. గణేశుడు, గమ్ము, గణపతి, ఇవన్నీ గా అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతాయి. గంగా, ఇంకా ఏంటి గాతో స్టార్ట్ అయ్యి, గోవిందుడు, ఇవన్నీ కూడా గా అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. హస్తినాపురానికి గాకి ఉండేటటువంటి సంబంధం మీకు తెలియాలి, అందుకు చెప్తున్నాను. ఇంచేత హస్తినాపురానికి గాకి సంబంధం ఉంది. ఆయన తల ఏనుగు తల కనుక. అంచేత ఋషులు చాలా తెలుసు పాపం వీళ్ళకి అంత బుర్ర పనిచేయదని. అంచేత వాళ్ళు డైరెక్ట్ గానే మీ ముందు పెట్టారు ఆయన రిలేషన్షిప్స్. కానీ మీరు స్వాధ్యాయం చేసుకోవాలి, మళ్లీ మళ్లీ చదువుకోవాలి. వస్తుంది, ఎందుకు రాదు? ఈ హస్త నక్షత్రం ఎక్కడ ఉన్నదో అది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో కనిపిస్తుంది. ఆ రోజు వినాయక చవితి చేసుకుంటాం మనం. ఇంకా చాలా రిలేషన్షిప్స్ అస్ట్రాలజీ తెలిస్తేనే మీకు అర్థమవుతాయి. లేకపోతే నేనేం చేసేది మీకు? నేను చెప్తే మీకేం అర్థమైంది? ఇదంతా అర్థం కాదు. కానీ ఇది అర్థం అవటానికి ఇందులో ఎవరికి రాదు. అంచేత అందరూ ABCD నుంచి మొదలెట్టాల్సిందే. అంచేత నా వయసు అయిపోయింది, నాకు కళ్ళు కనిపించడం లేదు, ఇది ఏమనక్కర్లే. మీరు నేర్చుకోదలుచుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే నేను చాలా ఆనందిస్తా. కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు నేర్చుకోగలరు? మీరు ఏదైనా ఒక టైం టేబుల్ వేసి ఈ టైం అప్పుడు మేము చదువుకుంటాం అంటే నేర్చుకోగలరు. ఇది నేను చెప్పాను కదా అని టేప్ రాయటం ఆపారు అనుకోండి, ఇన్నాళ్ళు మీరు చేస్తున్న ఘనకార్యాలు అదే. చెప్పినవన్నీ చేయాలి తప్ప ఒకటి ఆపేసి ఇంకోటి చేస్తే మాత్రం ఇదివరకు చెప్పినవి చేస్తూ ఉండండి. ఎందుకంటే అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది భవిష్యత్తులో నేను ఉన్నా లేకపోయినా కూడా మీకు ఉపయోగపడతాయి. తీర్థయాత్రలు అంటే అర్థమైంది కదా, గోకులం అంటే ఏంటో అర్థమైంది కదా, హస్తినాపురం అంటే ఏంటో అర్థమైంది కదా. అంచేత ఇది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ నేర్చుకోమన్నాడు? ప్రభాస తీర్థంలోకి వెళ్ళి నేర్చుకోమన్నాడు. తీర్థం అంటే గురువులు ఉండే చోట అని చెప్పాను కదా. అక్కడ 84 ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది సంఖ్య, 64 అనే అనుకుందాం. చతుష్షష్టి విద్య 64 విద్యలో ఆయన రోజుకు ఒక విద్య చొప్పున నేర్చేసుకున్నాడు. మరి మీరెందుకు నేర్చుకోలేరు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానములో మీకు చెప్పాను నేను, అది కరెక్ట్ గా చేసిన వాడికి అల్పకాల్ సబ్ విద్య, అన్ని విద్యలు కూడా అల్పకాలంలో వచ్చేస్తాయి. 64 రోజుల్లో ఆ విద్య వచ్చేసింది. గురుదక్షిణ ఇవ్వాలి విద్య నేర్చుకున్న తర్వాత. ఏం కావాలన్నాడు, గురువు మాట్లాడలేదు, గర్గ మహర్షి పంపించాడు కనుక నోరు మూసుకుని చెప్పాడు తన బాధను దిగమింగుకుని. చదువు పూర్తయిపోయింది, ఈయన సముద్రం పొట్టుకు పోయి కూర్చున్నాడు. గురువు నువ్వు పో అన్నాడు. నేను ఎలా పోతాను, నాకు గురుదక్షిణ ఇవ్వాలంటే. ఆయన కోపంగా చూశాడు, డోంట్ డిస్టర్బ్ మీ అన్నట్టు. ఎప్పుడైనా మాతృహృదయం మాతృహృదయమే కదా. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అంటే ఏంటి, గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది, కిందటి సంవత్సరం ఇదే రోజున మా కొడుకు సముద్రంలో కొట్టుకుపోయాడు, చచ్చిపోయాడు. అది ఆయన బాధ. అంతేనా అన్నాడు, వెళ్ళి తీసుకొచ్చాడు. పునర్దత్తుడు, దత్తుడు పునర్దత్తుడు. ఆ గందరగోళంలో ఈయనకి పాంచజన్య శంఖం దొరికింది. పాంచజన్యము అంటే పంచభూతాలతో తయారైనటువంటి శం ఖం. శం అంటే శాంతి, ఖం అంటే ఆకాశం. అంచేత ఇదంతా మీకు అర్థం అవ్వాలి. అంచేత ప్రభాస తీర్థంలో కౌరవులు మరణించినటువంటి వార్త. కౌరవులు అంటే ఏంటి, ఇంద్రియాలని చెప్పుకున్నాం కదా. అంచేత నువ్వు ప్రభాస తీర్థానికి వెళ్తే ఏమవుతాయి, గ్యారంటీగా ఇంద్రియాలు చచ్చిపోతాయి. నువ్వు అనుకున్నట్టు జరగవు, ఇంకా గురువు చెప్పినట్టు జరుగుతాయి. కౌరవులు మండించిన వార్త ఉద్ధవుని ద్వారా తెలుసుకునేను. అనంతరము మైత్రేయుని ద్వారా జ్ఞానము పొంది బంధువులున్న హస్తినాపురమునకు వచ్చాను. ఇంకా ఇతను పానీయములు ద్రాగుచున్ గుడుచుచున్ అన్న స్థితిలో లేడు. అంచేత విచారం వచ్చేసింది ఈయనకి. అప్పుడు మైత్రేయుడు జ్ఞానం ఇచ్చాడు. ఆవిడ మైత్రేయుడు కృష్ణుడు తర్వాత రాబోయేటటువంటి అవతారం. అంచేత కృష్ణుడు తర్వాత రాబోయేటటువంటి అవతారం వచ్చిందా లేదా, మైత్రేయుడు చెప్పాడంటే వచ్చేసిందిగా, మనం గుర్తించడం లేదు. దానికి ఆ మైత్రేయుడు ఏం చేస్తాడు, మైత్రేయుడు ఏం చేయలేడు. గురువు వచ్చి కూర్చున్నాడు, నేను చెప్తానన్నాడు, నేను విన్ను. ఇక గురువు ఏం చేస్తాడు, అంచేత మైత్రేయుడు ద్వారా యుద్ధము జ్ఞానము సంపాదించాడు. జ్ఞానము సంపాదించి చివరికి ఎక్కడికి వచ్చాడు, మళ్ళా హస్తినకు వచ్చాడు. ప్రభాస తీర్థము నుంచి హిమాలయాలకు వెళ్ళి, హిమాలయాల నుంచి మైత్రేయుడిని కలుసుకుని, మైత్రేయుడి దగ్గర నుంచి మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. విదురుడు వాస్తవానికి బంధువులను సందర్శించుటకు రాలేదు, వారి బంధములను తొలగించుటకు వచ్చెను. విందు నారగించుటకు రాలేదు, వయస్సు వచ్చినా విజ్ఞానము రాని ధృతరాష్ట్రునకు వికాసము నందించుటకు వచ్చెను. అర్థమైంది కదా, ఎందుకు తిరిగి వచ్చాడు. అయ్యో పాపం అని ఏంటంటారు మన వాళ్ళు, చాలా మంది చెప్తూ ఉంటారు, దేనికి వెళ్తారని, పరామర్శించడానికి వచ్చారు కనుక నన్ను చూడటానికి రారు. చాలా మంది ఏదో పని మీద వస్తారు, పరామర్శ రావటం అంటే వాళ్ళకి పాపం అది చాలా నెగిటివ్ ఆస్పెక్ట్. అమ్మయ్య సత్యం ఇంకో జన్మ ముక్తి అయిందని నేను ఆలోచిస్తాను, అంచేత అప్పుడు ఖచ్చితంగా గురువు దగ్గరికి రావాలి. అసలు ఆ కాన్సెప్ట్స్ మీరు తలకిందులు చేసుకోవాలి, అందుకు శీర్షాసనం అని చెప్పేది. అంచేత పరామర్శించటానికి రాలేదు, దుఃఖం పోగొట్టడానికి వచ్చాడు. ఏ జ్ఞానమవుతే మైత్రేయుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని తన బంధువులకు అందజేయడానికి వచ్చాడు. విదురుడు వాస్తవానికి బంధువులను సందర్శించడానికి రాలేదు, వారి బంధములను తొలగించుటకు వచ్చెను. విందు ఆరగించుటకు రాలేదు, వయస్సు వచ్చినా విజ్ఞానము రాని ధృతరాష్ట్రునకు వికాసమునందించుటకు వచ్చెను. విదురునకు ధర్మరాజాదులు స్వాగతము పలికిరి. ఇంతకాలము విదురుని చూడనందుకు బాధపడుతూ కన్నీటిని విడిచిరి. ధర్మరాజు విదురుని గుర్చుండబెట్టి పూజించెను. విందారగించి విశ్రమించుచున్న విదురుని కడకేగి ధర్మరాజు అవనత శిరస్కుడై ఇలా పలికెను: తండ్రి, గతంలో మేము అనేక ఆపదలకు గురి అయితిమి. విషప్రయోగము, లక్కగృహదానము మొదలైన ఆపదల నుండి మీచే రక్షింపబడితిమి. పక్షి సంతానము వలె దిక్కు లేకు ఉన్నను మేము మీ పక్షపాత నీళ్లులో పెరిగితిమి. శ్రీకృష్ణుడిని సేవ చేయలే వీళ్ళని, విదురుడు సేవ చేశాడు. లక్షాధానంలో కాని వీటన్నిటికీ కూడా వార్త అంచింది విదురుడు. తండ్రి, మీ తీర్థాటన విశేషములు వివరింపుడు. తీర్థాటన విశేషములు ఎలా చెప్పారు నాకు ఒకళ్ళు? బద్రీనాథ్కి వెళ్ళారు మా స్నేహితుడు. తెలుసా రామకృష్ణ, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుందన్నాడు. మరి ఆ తీర్థయాత్రలో మీకు ఏం లభిస్తుంది? మీకు ఏం విశేషాలు ఉంటాయి? ఏ గురువుని మీరు సందర్శిస్తాడు? శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఆదిక్షేత్రము అది. అక్కడ జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైనటువంటి నందనవనం ఉంది. ఆ విదురుణ్ణి చూపిస్తానే లోపలికి వెళ్ళిపోయి ఏంటది ఆ బొమ్మ చూశారు కదా? ఎవరున్నారు ఇక్కడ? నా కంప్యూటర్ దగ్గర ఒక బ్రౌన్ కవర్ ఉంటుంది చూడు, కంప్యూటర్ దగ్గర ఒక బ్రౌన్. మీ తీర్థాటన విశేషమని వివరింపుడు. ఒక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళి ఏవైనా జ్ఞానము సంపాదించుకుని వచ్చారా? ఏం సంపాదించుకొస్తారు? రోగాలు వచ్చాయండి, లేకపోతే పక్కవాడికి రోగాలు వచ్చాయండి. తీయమా తీర్థయాత్రలో ధర్మరాజు అంటే వాడికి విదురు దగ్గర నుంచి విశేషాలు కావాల్సి వచ్చాయి. 2 కిలోమీటర్స్ వెళ్తారా? పెద్ద పుల్లు ఉంటాయి అక్కడ, గ్యారంటీగా వెళ్ళరు. ఇడ్లీ సాంబార్ దొరికితే వెళ్తాం కానీ పెద్ద పులు వస్తే అట్ట. కానీ గురువు గారు మొదటి హిమాలయ యాత్రలో ఏం నేర్చుకోమని చెప్పారు? ఎవరితో సహజీవనం చేయాలి? మరి ఏం అర్థమైంది గురువుల దగ్గర మీకు? మరి అది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? అడవిలోకి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేస్తావనే లోపల నేను తినేస్తాయి అవి. ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి? ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుని ధైర్యం వచ్చాక వెళ్ళు. అందుకే నీ అంతటా నువ్వు రాకన్నాడు గురువు. ఇంకంటే మీకు అయిపోతుంది, నాకు వచ్చేసింది మాస్టర్ అంటారు మీరు, తీసేయమా. గురువు చెప్పాలి మీకు. అందుకే లహరి మాసే వరకు ఒక ఓపెనింగ్ ఇచ్చాడు పాపం ఆయన. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. మనకందరికీ ఛాన్స్ పోయింది. ఇచ్చేటి గురువులు అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వాడికి ఒక వరదానం ఇస్తాడు. వాడేం చేస్తాడు? ఆ వరదాన్ని తర్వాత సంతతి వాడికి అందజేస్తారు. అది గురు సాంప్రదాయం, హెరిటేజ్ లాగా. హెరిటేజ్ అంటే మీకు తెలిసింది కదా, వారసత్వం. ఈ వారసత్వపు హక్కులు ఎంత కరెక్టో గురు శిష్య సంబంధాలు కూడా అంత కరెక్టే. మీరేమీ బాధపడక్కర్లే. ఇక్కడ గురుసత్తా బొమ్మ ఉందంటే మీరు ఖచ్చితంగా ఆ గురు పరంపరలోని వ్యక్తులే, మీకు తెలిసినా తెలియకపోయినా. పెద్ద గొడవ ఏంటంటే చెప్పినా మీరు వినరు, నేనంత గొప్పవాడినా అంటారు. నేనేం చేసేది? అంచేత అక్కడ 2 కిలోమీటర్ల దూరం అంతే. అక్కడ సల్ఫర్ ఇది ఉంది, గీజర్. మీలో ఎవరైనా వెళ్లారా బద్రీనాథ్కి? చూసావు కదా, అక్కడ ఎవరైనా చెప్పారా ఈ విషయాలు? గురుదేవులు ఒకసారి కొంతమందిని తీసుకుని వెళ్లారు. ఎప్పుడు ఆర్య సమాజంలో ఆయన పనిచేస్తున్నప్పుడు. ఇంకా ఆయన గాయత్రి పరివారు స్థాపించలేదు, ఆయన సాధనలు ఆయన చేసుకుంటూ ఉన్నారు. కానీ తెలుస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళకి ఈయన మంచి సాధకుడని. సరే ఒకసారి వెళ్ళాడు ఒక గ్రూప్ను తీసుకుని. గుండె నొప్పి వచ్చింది ఒకడికి, గురువు గారి దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. ఆయన ఏమీ చావడు, ఆయనకి అంత అదృష్టమా అన్నాడు. గురువు గారు అన్నటువంటి మాట అది, తీర్థస్థలాలలో అంత ఈజీగా ప్రాణాలు పోవు, పోనివ్వదు కర్మ. తీర్థస్థలాల్లో ప్రాణం పోతే మీరు డైరెక్ట్ గురువుతో సంబంధం వస్తుంది. అది ఒప్పుకుంటుందా ఏంటి నేచర్? నువ్వు ఒప్పుకోవచ్చు కానీ ఉండదు, అక్కడ తోసేస్తుంది అక్కడ నుంచి. అంచేత పెద్ద పుల్లు మిమ్మల్ని తినవు అక్కడ, అసంభవం అది. తింటే మీకు అంత అదృష్టమా అని మేమనుకుంటాం, మీరుండరు అనుకోవటానికి. అంచేత ఆ తీర్థయాత్రలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అని అడిగాడు. అయినను తండ్రి, మీ తీర్థాటన విశేషమును వివరింపుడు అని ధర్మరాజు విదురుని అడిగాను. విదురుడు ముక్త సరిగా ముఖ్యమైనటువంటి విషయములు మాత్రమే చెప్పాను. విదురుడేంటి వాళ్ళకి? అతి దగ్గర బంధువు. పింతండ్రయ్యగా పాండురాజు తమ్ముడే కదా. పాండురాజు ఎవడు, ధర్మరాజు వాళ్ళకి పింతండ్రి. రాశి చక్రంలో కుంభరాశి, పినతండ్రి ఎప్పుడు కూడా కుంభరాశికి లింక్ అవుతాడు. కుంభరాశి చాలా ముక్తసరిగా మాట్లాడుతుంది. కుంభరాశి వాళ్ళు ఎక్కువ లెక్చర్స్ ఇవ్వరు, చేసేస్తారు, ఊరుకుంటారంతే, వాళ్ళు నీళ్లు పోస్తారంతే. ఆ బొమ్మ చూసుకోండి, కుంభరాశి యొక్క బొమ్మ, దే ఓంట్ టాక్, చేసేస్తారంతే వాళ్ళు. అంచేత విదురుడు ఏం చేశాడు, క్లుప్తంగా చెప్పాడు, తీర్థాటన అనునది పవిత్రమైన కార్యము, తీర్థక్షేత్రములను దర్శించుట అనుది విషయ సేకరణకు స్థల సందర్శనకు కాకూడదు. అంచేత ఏంటి విశేషాలని అడిగామనుకో, తీర్థయాత్ర ఎందుకు చేస్తున్నావో నీకు తెలియదు అనమాట. కాలేజీ నుంచి వెళ్ళొచ్చాక ఏ తల్లిదండ్రునైనా ఏంటి విశేషాలని అడుగుతారా? అడగరు. విశేషం ఏంటి, చదువు చెప్పకపోవటం విశేషం అవుతుంది. కాలేజీలో చదువు చెప్తే అది విశేషమా? దాని గురించి ఎవడు చెప్పడు, ఏం చెప్తాడు, ఇలా స్ట్రైక్ అయింది, వాళ్ళెవరో వచ్చి చెప్పారు, అది విశేషం అవుతుంది. అలాగే తీర్థయాత్రలో జ్ఞాన సంపాదన చేయలేకపోవటం విశేషం అవుతుంది. వీడు జ్ఞాన సంపాదన చేసుకుని వచ్చాడు కదా, అంచేత విశేషాలు ఏమి ఉండవుగా. అర్థమైందా? తీర్థాటయం పవిత్రమైన కార్యము, తీర్థక్షేత్రములను సందర్శించట అన్నది విశేష సేకరణకు స్థల సందర్శనకు కాకూడదు. విశిష్ట జీవనము గడుపుటకై ఉండాలి, అది అర్థం అవ్వాలి మీకు. తీర్థయాత్ర ఎప్పుడు చేసినా కూడా మీ జీవితంలో విశిష్టత రాలేదు అంటే అది తీర్థయాత్ర తీర్థం యొక్క తప్పు కాదు, మీకు చేతగాలేదు. మీకు చేతగాలేదు తీర్థయాత్ర చేయటం. కాలేజీకి వెళ్ళారు, ఒక్క ముక్క అర్థం కాలేదంటారు పిల్లలు. అర్థం కాలేదంటే కారణం ఏంటి, మా స్టూడెంట్స్ ఉన్నారు బీఎస్సీ వాళ్ళు, 60 మంది ఉంటే 10 మంది వస్తారు క్లాస్కి. ఇవాళ వచ్చిన 10 మంది రేపు రారు, రేపు వచ్చిన 10 మంది ఎల్లుండి రారు. ఇక్కడలాగే అక్కడ ఇలాగే చెప్తాను నేను, మీరు నేర్చుకోండి చదువుకోండి అని. చదువుకోండి అని ఏం పాఠం చెప్పానో వాళ్ళు రారు ఆ రోజు, ఇంకోళ్ళు వస్తారు. మరి నేను ఆపలేను కదా, పాఠం ఆపితే ఆ పాఠం చెప్తూ ఉండాలి 365 రోజులు. అంతే ఏం చేస్తాను నేను, నాకు చెప్పుకుంటూ పోతాను నేను గ్యారంటీగా. అంటే చెప్పుకుంటూ పోతే వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందా? అసలు సందర్భం కూడా అర్థం కాదు. ఇదవుతే కనీసం భారతీయులకు అర్థమవుతుంది. మీ గొప్పతనం దాన్ని బట్టి అర్థం చేసుకోండి. భాగవతం మీకు అర్థమవుతోంది అంటే సబ్జెక్ట్ మీకు వచ్చనేగా. మరి వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ రాదు, అర్థం కాదు. అంచేత తీర్థాటన చేసిన తర్వాత నువ్వు విశేషాలు చెప్పడం మొదలెట్టావు అనుకో, హరిద్వార్కి వెళ్ళొచ్చి ఎంత అద్భుతంగా జరిగిందో అన్నావు అనుకో, ఏమైనట్టు, మీకేం రాలే, వంట పట్టలే. గురువుగారు, నేను హరిద్వార్కి వెళ్తున్న రోజు 4 సార్లు వెళ్ళాను నేను. నా వెళ్ళిన సేపు అంతా అరగంట ఎంతో ఆయనతో మాట్లాడాను, అంతకంటే ఎక్కువ ఆయనతో నాకేం భౌతికమైనటువంటి సంబంధము లేదు. వచ్చావు కదా, ఏ తీర్థస్థలానికి వెళ్ళొద్దు అనేవాడు ఆయన. ఇప్పుడు హరిద్వార్కి వెళ్ళి ఏం చేస్తాం, ఇమ్మీడియట్ గా పక్కన ఉన్నటువంటి హృషికేశ్కి వెళ్తారు, నేను వెళ్ళలే. ఏ తీర్థస్థలానికి హరిద్వార్ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళలేదు. ఇప్పటి వరకు నేను బద్రీనాథ్ ఎప్పుడు వెళ్ళాను, 1961లో గురువు గారిని చూసింది, 1980లో. తేడా ఉంది. తర్వాత నేను ఏ తీర్థయాత్రకి వెళ్ళలే, ఎందుకంటే నా గురువు చరణాలే నాకు తీర్థయాత్ర. కానీ ఆ స్థితికి మీరు ఎదుగుతే కబుర్లు చెప్పబాక, అంచేత మాస్టర్ చెప్పారు కదా నేను తీర్థయాత్రకు వెళ్ళను, ఎందుకు వెళ్ళవు, డబ్బు మిగులుతుంది, అలసట ఉండదు, హాయిగా ఇంట్లో పడుకోవచ్చు. గురువుని మోసగించకండి, మీ నీరసంతో మీ బద్ధకంతో గురువుని మోసగించకండి, వెళ్లాల్సిందే. గురుస్థానానికి వెళ్ళండి, ఇంకా బాగా నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి కనుక ఖచ్చితంగా ఆ గురుస్థానాలలో ఆ గురువులు మీకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. కానీ మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు. ఇచ్చటే నాకు బాగా గుర్తు, గురువుగారి దగ్గరికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు గాయత్రి గురించి కదా ఆయన దీక్ష ఇచ్చేది, గాయత్రి అయిపోయాక నేను శ్రీచక్రం కూడా నేర్చుకుంటాను సార్ అన్నాను ఆయనతో. అంత గొప్పదా అన్నాడు ఆయన. ఏది శ్రీచక్రం అంత గొప్పదా అన్నాడు. సరే అక్కడ చూడన్నాడు. బంగారపు దాంట్లో ఓ యంత్రం తయారైంది, ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది అది ద్వాదశ రాశి చక్రము శ్రీచక్రంలో కలిపినటువంటి యంత్రం అని. దీనిలాగే చెప్తారు వాళ్ళు, మీలాగే అర్థం చేసుకుంటాను, నేను అలాగే అర్థం చేసుకున్నా. అంచేత వేస్ట్ అవ్వదు, కానీ దానికి అనుగుణ్యమైనటువంటి వాతావరణం మీరు ఇవ్వకపోతే అది నాటుకుని ఉంటుంది లోపల, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా. అంచేత వింటం మాత్రం దయచేసి మానవద్దు, చెయ్యగలిగి నేను చెప్పినట్టు మీరు చేసుకోగలిగితే అద్భుతం, పరమాద్భుతం అది. కానీ ఇలా అంటున్నాడు కదా అస్తమానం, ఇంకా వస్తే ఇంకా ఏం తిడతాడు మీకు తెలీదు, ఆ తిట్లే మీ జీవితాన్ని మార్చేయవచ్చు. అంచేత విదురుడు తీర్థయాట అన్నది పవిత్రమైనటువంటి కార్యము, తీర్థక్షేత్రమును సందర్శించ అనున్నది విషయ సేకరణకు స్థల సందర్శనకు కాకూడదు, విశిష్ట జీవనము గడుపుటకై ఉండాలి. గృహస్థులైన వారు ఇంటిలో ఉండి సాధనను కొనసాగించలేరు. అట్టివారు యాత్రలకు వెళ్లి పుణ్యక్షేత్రాలలో ఎక్కువ కాలము విశేష సాధన ఆచరించాలి. తిరుపతికి వెళ్ళి ఏం చేస్తాం మనం, ఏం సాధన చేస్తారు మీరు? క్యూలో నుంచి చాలా సాధన చేయొచ్చు, ఇంకేంటే నుంచుంటే సత్యయుగంలో ఉన్నట్టు అని వేదాలు చెప్తున్నాయి. కలియుగంలో మనిషి నిద్రపోతాడట, ద్వాపరయుగంలో నిద్ర లేస్తాడు కాని కూర్చోడు, త్రేతాయుగంలో మనిషి కూర్చుంటాడు, సత్యయుగంలో మనిషి లేచి నుంచుంటాడు. అంచేత అదే తెలియలే అసలు, నుంచుంటే సత్యయుగంలో ఉన్నాం అన్నదే అర్థం కాని వాళ్ళు క్యూలో నుంచున్నాం అంటే వెంకటేశ్వర స్వామికి ఆ మాత్రం తెలియదా మిమ్మల్ని? కానీ మీకు క్యూలో నుంచోరు, 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి తక్కువని చూసి వచ్చేస్తారు. ఏ క్యూలో నుంచుని మీరు సాధన చేస్తే 3 రోజుల పాటు, అప్పుడు మీరు వెళ్తే ఏమవుతారు? మీరు ఏమవుతారో నాకు తెలీదు. ఇంచేత నేను వెళ్ళినప్పుడల్లా నాకు అలాంటి పరిస్థితులు ఏమీ రాలేదు, నేను హాయిగానే వెళ్ళి వచ్చాను, నేను చేయవలసినటువంటి సాధనలు చేసుకుంటూనే వచ్చాను, ప్రతిసారి నా జీవితం మారుతూనే వచ్చింది. ఏ గురువుకి మనం గొలగమూడి వెళ్ళి వచ్చాను, నేను ఆత్మగురు వెళ్ళాను కదా, వెళ్ళక నిద్రపోయా, నేను నుంచోలే, నిద్రపోయా, కరెక్ట్గా 2 గంటలకు లేపడినన్నా నేను, నిద్రపోయి లేచి వచ్చా. నిద్రపోయి ఏం చేశానో అది మీకు అనవసరం, కానీ అయితే మేము నిద్రపోతాం మాస్టర్, హాయిగా వెళ్ళి నిద్రపోండి, నాకే అబ్జెక్షన్ లేదు, కానీ నిద్రపోవటం నేర్చుకోండి. అంచేత అట్టివారు యాత్రలకు వెళ్లి పుణ్యక్షేత్రాలలో ఎక్కువ కాలం విశేష సాధనలు చెయ్యాలి. అంచేత మీరు ప్రాక్టీస్ చేసుకుని ఈ గురుస్థానాలకు వెళ్తున్నప్పుడు మీరు ఏ సాధన చేయబోతున్నారో ప్రాక్టీస్ చేసుకుని దానికి తగిన వాతావరణంతో దానికి కావలసినటువంటి పారాఫెర్నేలియాతో వెళ్ళాలి. తీర్థాటన సమయాన సాధన విశేషముగా జరగనిచో ఆ తీర్థయాత్ర నిష్ఫలమైనది అని భావం. అంతే మీరు సాధన చేయలేదనుకోండి, నిష్ఫలమైనది. రామకృష్ణ పరమహంస వాళ్ళు ఒకసారి వెళ్లారు, ఇంకంటే 2వసారి వెళ్తే వాళ్ళు బతకలేరు, అంత ఎక్కువ వాళ్ళు ఎదిగిపోతారు. ఆ ఒక్కసారే తట్టుకోలేకపోయాడు రామకృష్ణ పరమహంస ఆ శక్తికి, తీసుకోగలిగిన వాళ్ళు అలా తీసుకుంటారు. విదురుడు కొన్ని సంవత్సరములు తీర్థయాత్ర చేశాను, అయినను ఏమయూ తెలియని వాని వలె వినమ్రుడై ఉండెను. ఆత్మస్థుతి విదురునకు మరణ సదృశ్యమై ఉండెను. నేటి కాలమున ఎవరైనా యాత్రలకు వెళ్లినచో వారు తిరిగి వచ్చిన తర్వాత పక్కింటి వారికి నిద్రయే ఉండదన్నాడు. ఏమో మరి నాకు తెలీదు, ఈ కాలంలో ఆవిడ అడగటం కూడా లేదు, నువ్వు వెళ్ళొస్తే ఏంటిటా అనే స్థితిలో ఉన్నారు. ఇంకేంటే వెళ్ళి వచ్చాక వీడిలో ఏదైనా మార్పు కనిపిస్తే వాళ్ళు వెళ్తారు, ఏముంది క్యూలో నుంచోటమేగా, కానీ భయం. అందుకే గుండాలన్నా, ఎవరిని చూసి భయపడతాం? గురువుని చూసి ఎవడు భయపడ్డు, గుండాలను చూసి భయపడతారు. అంచేత మీరు వెంకటేశ్వర స్వామిని గురువుగా చూస్తే భయపడరు, కానీ ఎందుకు వెళ్తారు? గుండా మీరు ఆయనకి చెప్పింది ఇవ్వకపోతే తంతాడు, ఆయన కంటే పెద్ద గుండా ఆయన, అడిగిన దక్షిణ ఇవ్వకపోతే తంతాడు. అందుకని మీరు లొంగుతున్నారు తప్ప వాళ్ళకి తీర్థయాత్రలన్న పేరుతో మీరు వెళ్ళటం లేదని గుర్తుంచుకోండి. వెళ్తే ఏం చేయాలి? మినిమం పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడ మీరు అక్కడ వింటాడు ఆయన, ఇక్కడ ఇక్కడ విండు కానీ అక్కడ వింటాడు. ఇది సాధన చేయాల్సింది, 3 రాత్రులు ఉండాలి మినిమం. ఎప్పుడైనా ఏ గురు స్థానంలో అయినా మూడు రాత్రులు ఉండాల్సిందే కంటిన్యూస్ గా. చాలా మంది నన్ను అడుగుతారు, మేము పొద్దున్నేళ్ళు వచ్చేసారా మాస్టర్, తీర్థయాత్ర కాదు అది, కానీ ఉండలేరు. ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. మూడు రోజులు ఉండలేకపోతే మానేయటం ఎందుకు? కడుపు నిండా తిండి దొరకలేదు, దొరికింది పారేసుకుంటావా? దొరికినంత తింటాం కదా. గొప్పలు చెప్పుకునేందుకు, తప్పులు దాచుకునేందుకు మనము అలవాటు పడి ఉన్నాము. శ్రేయో మార్గమును చరించిన వారు తప్పులు చెప్పాలి, ఉప్పులను దాచుకోవాలి, చేసిన పుణ్యాన్ని మర్చిపోవాలి, చేసిన పాపాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని వలన పుణ్యము ఎక్కువగా చేసుకునే అవకాశము లభించును, పాపమును క్షాళన మొనర్చుకునే పరిస్థితి ఏర్పడును. అంతేదా, విదురుడేమీ చెప్పలే. విశేషాలు ఏంటి అంటే, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి వదిలేశాడు. కొన్ని రోజులు గడిచెను. ఒకనాటి అర్ధరాత్రి సమయాన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించెను, కాల మహిమను వివరించెను, ఈ ప్రపంచంలోని సంయోగ వియోగాల గురించి వివరించెను. అక్కడ ఆపుదాం. ఆ మానసిక స్థితి, శాంత స్థితిలోకి వెళ్ళిపోండి. చెప్పింది అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను, భాగవతం యొక్క శ్రవణము అదొక భక్తి. ఇలాగా తొమ్మిది భక్తులున్నాయి. శ్రవణ భక్తి ముందు రావాలి, మీకు చెప్పింది ఆచరించాలి. చెప్పింది ఆచరించడానికి మీరు చాలా టైం తీసుకున్నారు, ఇంకా టైం తీసుకోకండి. నేను అడిగేది అది, ఇంకా మీకు అర్థం అయిపోయింది ఏం చెప్పానో ఏం చెప్పలేదు, కానీ ఇంకా అర్థం కాలేదేమో అనిపిస్తుంది దీన్ని బట్టి. ఇది మీరు నేను చెప్పింది చేయలేకపోయారు, అంచేత మీరు నిరాశ పడిపోతే అసలుకి మోసం వస్తుంది. అంచేత నేర్చుకోండి ఏం చెప్తున్నాను. పది మందికి మన క్లాసులు ఉపయోగపడాలి, మీరు సీరియస్ గా నేర్చుకోవాలి. వచ్చే వాళ్ళని ఆపం, కానీ టైం సెన్స్ చెప్తాం వాళ్ళకి. ప్రతిరోజు చెప్పాల్సిందే, మీరు ఐదు నిమిషాలు ముందైనా రావాల్సిందే, అర్చనకి ముందు రావాల్సిందే. అర్చన చేయలేనటువంటి వాడు ఎందుకు ఈ హరికథలంతా వింటాం? కానీ వచ్చాడు అనుకోండి, మరి అప్పుడేం చేయాలి? దూరంగా కూర్చోబెట్టండి. నో అనొద్దు ఎవరిని, ఎంచంటే రేపు నో అని మీకు వస్తుంది. ఎవరిని నో అనేటటువంటి దమ్ము మీకు లేదు, నాకు లేదు, కానీ నాకు ఒక దమ్ము ఉంది. ఏంటది? మీరు నేర్చుకోకపోతే తిట్టే దమ్ముంది. ఇంచేత మీరు వింటున్నారు కనుక రేపు మీరు నన్ను ఎదురు తిరిగి నువ్వడువయ్యా తిడతా ఉన్నా అనుకో, అది తిట్టను. నోరు మూసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఇంచేత అది మనసులో ఉంచుకుని ఈ కాల మహిమ నాటు కోసుకోనేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణాన్ని మీరు ఉపయోగించుకోండి, నాటుకోండి. ఏమన్నా నాటుకుంటాం? సస్యశ్యామలమైనటువంటి పృథ్వీ, రోగరహితమైనటువంటి మానవ జాతి. ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని పిచ్చివాళ్ళు క్లాసులు చెప్పుకుంటున్నారు, కానీ ఈ ఒక్క శ్లోకము చాలు పరిస్థితిని అనుకూలంగా మార్చివేయటానికి. కానీ మీరు నాటుకోవటం లేదుగా విసిరేస్తున్నారు. శ్లోకాన్ని చదువుతున్నారే తప్ప ఆ శ్లోకాన్ని మీ లోపల నాటుకోవాలి, మీలో ఆ విత్తనాలు పడాలి, బయట కాదు. మీ చేతలు ఈ శ్లోకానికి అనుగుణ్యంగా ఉండాలి. ఏంటా శ్లోకము? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పరిజన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.